స్వరూపసుముఖీం శ్రీచక్ర సంవాసినీం శ్రీమద్వాగ్భవకూటబీజనిలయాం అయంకారమూలాత్మికాం సౌహకారామలమధ్యకూటలసితాం హ్రీంకారవాచ్యాం పరాం సేవేహం లలితాం విభూతికలితాం క్లీం కీలకం మాతరం శ్రీమత్ పర్వతరాట్ సుతా ప్రియసుతం సేవే జగద్వ్యాపినం ఆర్తత్రాండ పరాయణం శుభకరం స్వానంద సంధాయకం విఘ్నఘ్నం స్వవశీకృతేంద్రియచయం విద్యావచోదాయకం గం 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 గణనాయకం గజముఖం సిద్ధిప్రదం బుద్ధిదం శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. ఏ లక్షణాలు జీవులలో ఉండడం వల్ల కలిపురుషుడు తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడో మొన్న మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం. ఈ కలిపురుషుడు 1995 నుంచి తన విజృంభణను ఎక్కువ చేశాడట. ఇతడు ప్రస్తుతం ఏ కార్యక్రమాలు చేస్తున్నాడో, ఎవరెవరిలో ఉంటున్నాడో తప్పనిసరిగా మనం తెలుసుకొని తీరాలి. అదేమిటి అంటే, గంగానదీ తీరంలో నృసింహ క్షేత్రము అని ఒక క్షేత్రం ఉన్నది. ఒకప్పుడు ప్రహ్లాదుణ్ణి శ్రీ నృసింహస్వామి ఉద్ధరించి హిరణ్యకశిపుణ్ణి చంపి అక్కడితో తన కోపం చల్లారలేదట. విపరీతమైన ఆగ్రహం అంతకంతకి ఆయనకి పెరిగిపోతూ ఉన్నదట. ఈ పెరుగుతున్న ఆగ్రహంతో ఆయన చతుర్దశ భువనాల్లోనూ తిరుగుతూ చివరకు గంగానదీ ప్రాంతంలో గంగానది గంగోత్రి అనే స్థానం నుంచి ఆవిర్భవించి వారణాసికేసి వస్తూ ఉన్నది. ఆ రెండింటికి నడుమ ప్రదేశంలోకి వచ్చాట. అక్కడ 14 కోట్ల మంది రాక్షసులు కర్ణికారుడు అనే ఒక దైత్యవీరుడు తమకు రాజుగా ప్రజాహింస చేస్తూ వెడుతున్నారు. వాళ్ళ పనేమి లేదు, ఎవడైనా ముక్కు మూసుకుని తపస్సు చేశాడో వాడిని పట్టుకొని ఏడ్చడం, తపస్సు చేయడానికి అతగాడు ఉపయోగించే సాధనాలు దండం విరగొట్టడం, కమండలం పగలగొట్టడం, కృష్ణాజనం ఆ జింక చర్మాన్ని ధ్వంసం చేయడం, తరువాత ఇంకా చెప్పిన మాట ఎవరైనా వినకపోతే అటువంటి వాళ్ళను రోట్లో వేసుకుని ఒడియాలు నవిలినట్లుగా కరకరా నవిలేయడం, ఇలాంటి పనులు చేసి హింసిస్తున్నారు ఈ 14 కోట్ల మంది రాక్షసులు కూడా కర్ణికారుడి నేతృత్వంలో. ఆ భయంకర పరిస్థితిని నరసింహస్వామి వారు చూశారు. ఒక్కసారి పెద్ద సింహనాదం చేశారు స్వామివారు, సమస్త గుహలు ఆ నాదంతో నిండిపోయాయట. భయంకర సింహనాదంతో వెళ్ళి ఆ రాక్షసుడితో యుద్ధం చేశాట. ఆయనకి వేరే ఆయుధాలు అక్కర్లేదు నరసింహస్వామి వారికి, చేతి గోళ్ళు, తీక్షణంగా శివుడి త్రిశూలంలా ఉన్నటువంటి కోరలు, వీటితోటి వెళ్ళి ఆ రాక్షసుల్ని నమిలి చీల్చి ఆ రక్తం ముఖమంతా పూసుకున్నట్ట. పెద్ద జూలు ఉంటుంది సింహానికి. అలాగే స్వామివారు కూడా నరసింహస్వామి వారు కనుక ఆయన జూలు చాలా పొడవుగా ఉన్నదట, దానికి రక్తం అంటుకుని ఎర్రబడిందట. ఆ రాక్షసులందరినీ చంపిన తరువాత అక్కడి నుంచి స్వామివారు నృసింహ క్షేత్రం అనే పేరుతో అక్కడ వెలిసేట, విగ్రహంగా మారేట. అలా మరణం చెందినటువంటి ఆ రాక్షసులు 1995 నుంచి ఈ భూలోకంలో ప్రవేశించారు. వారి ఆత్మలన్నీ భవిష్యత్ పురాణంలో 2వ ఖండం ఈ విషయాన్ని తెలియజేస్తోంది. వచ్చి ఏం చేశారు వాళ్ళు, అచ్చం పూర్వంలాగా రాక్షసుల్లా లేరు వాళ్ళు. ఆనాడు మహారాక్షసులంతా ఎలా ఉన్నారు, పెద్ద పెద్ద మిడిగుడ్లు, బోడితలలు, 4-5 తాడి చెట్ల ప్రమాణం పొడవు, చేతిలో సూరాలు, వీటితో ఉండేవారు. ఇప్పుడు ఆ రాక్షస రూపాన్ని విడిచిపెట్టి ఇలాంటి మానుష రూపాన్ని ధరించారట, మనుష్యుల రూపాలు ధరించారట. వీళ్ళు ధరించి స్వామివారు నృసింహస్వామివారు మనల్ని చంపారు అన్యాయంగా అన్నాడు, కాబట్టి భూలోకంలో ప్రజలలో ప్రజారూపంతో కలిసిపోయి వీళ్లకు పాలకులమై వీళ్ళని పీడించాలి అనుకున్నారట. అనుకుని ఇక్కడ సమస్త ఒక భారతదేశమనే కాదు, భూమండలంలో ఉండే అన్ని ఖండాలలోకి వీళ్ళు ప్రవేశించారు. ప్రవేశించి ఒక్కొక్కడు కొంతమంది నాయకుల శరీరాలను ఆవహించారు. అందుచేత మొత్తం ప్రజానాయకులలో ఎక్కువ మందిలో ఈ ఆసురావంశం ప్రవేశించింది. ఎంత ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలియజేస్తుందో చూడండి భవిష్యత్ పురాణం. నాయక రూపములు నిరత నామములను ధరించి వారినాప్యాయ సమాదరంబుల సమల్చిత రూపముతోడ చేరి భద్రాయుతమూర్తి తత్వము యదోచిత రీతిని వీడినారు. ఈ నాయక రూపాలలో ఉన్నటువంటి వాళ్ళని ఆవహించి ప్రజలకు మేలు చేస్తున్నట్లుగా నటిస్తూ ప్రజానాశనకరమైనటువంటి కార్యక్రమాలు, అంతేకాకుండా తద్వారా కలియుగ ప్రథమ పాదంలో ఉండేటటువంటి ధర్మనాశనానికి కారకులై శీఘ్రకాలంలో ఇలా ఉండేటటువంటి ఈ భౌతికమైన భూస్వరూపాన్ని మార్చివేస్తారట. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అన్ని ప్రజాక్షేమంకరమైనటువంటి మాటలే చెబుతారు. ఓహో ఇందులో ఏదో మేలుంది అనుకుంటాం. తద్వారా దేవాలయ ధ్వంస కార్య, దేవాలయాలు ధ్వంసం అయిపోతాయి వీళ్ళ వల్ల. స్వయంగా ప్రజానాయకులు ప్రతి దైవ కార్యక్రమాల్లోనూ వేళ్లు కల్పించుకుంటారు, పరమతాలకు ప్రోత్సాహం ఇస్తారు, స్వీయమైన ఆర్ష ధర్మాన్ని నాశనం చేస్తారు. ఇందులో ఉండేటటువంటి ధర్మాలన్నిటికీ వ్యతిరేకమైనటువంటి పలుకులు పలుకుతారు. జీవధారగా ప్రవహించేటటువంటి నదుల నీటికి కూడా వీళ్ళు కల్మషత్వాన్ని కలిగిస్తారు. ప్రతి వారికి అవసరమైనటువంటి భోజనాది విషయాలు సక్రమంగా అందకుండా చేస్తారు. ఇది 95 నుంచి ఆరంభం అవుతోందట. ఈ 97వ సంవత్సరానికి వచ్చేసరికి ఈ రాక్షస లక్షణాలు కలిగినటువంటి ప్రజానాయకులు మన నెత్తిమీదెక్కి తొక్కుతూ ఉంటే వీళ్ళ ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే ఏకధారగా 4 నెలల పాటు వర్షాలు కురుస్తాయట. ఈ భయంకరమైన వర్షాలతో భూమండలం అతలాకుతలం అయిపోతుంది. తరువాత విపరీతమైన చలిగాలులు వేస్తాయి. ఉత్తర దిక్కు నుంచి మంచు ప్రవహిస్తుంది, మంచే వర్షంగా కురుస్తుంది. అనంతరం కఠోరమైనటువంటి ఎండలు కాస్తాయి 2 నెలల పాటు. ఈ ఎండలకు రాళ్ళు కూడా పగిలిపోతాయేమో అనిపిస్తుంది. షష్ఠి పూర్తి దాటినటువంటి వాళ్లలో ఎక్కువ మంది ఈ వేసవికాలం యొక్క ప్రభావం నుంచి బయట పడనే లేరట. అసలు అంత ఘోరమైనటువంటి కల్లోలం జరుగుతుందట. ఎవడు ధర్మాన్ని ఆశ్రయించుకుంటాడో అటువంటి వాడికి విలువ ఉండదట. దంభం, కపట వేషాలు, మోసాలు, ఎవడికి వాడు తనను తాను ఆత్మావై మహాభక్త ఇది మన్యే తనను తాను మహాభక్తుడు అనుకుంటాటండి. నిజానికి వీడిలో భక్తులకు ఏ లక్షణాలు ఉండాలో ఆ పురాణాల్లో చెప్పిన లక్షణాలు ఉండవు. కానీ ప్రతివాడు తాను భక్తుడు అనుకుంటాడు, తాను ఒక గొప్ప నామ సంకీర్తనం చేస్తున్న వాడిని మోసగించుకుంటాడు తనను తాను. ఎందుకంటే అసలు నిజమైనటువంటి యోగిక లక్షణం, యోగ లక్షణం ఏమిటో తెలియదు, నిజమైన భక్తుల లక్షణాలు ఏమిటో తెలియవు, నిజమైన దాత ఉండవలసినటువంటి లక్షణాలు తెలియవు. ఎవడికి వాడి నేను దాతను, నేనేదో గొప్ప దానం చేసేసాను అనుకుంటాడు. ప్రచారానికి ఎక్కువ విలువనిస్తాడు ఈ కాలంలో. అంచేత రూపాయి ఇచ్చి ఆ రూపాయికి 100 పర్యాయాలు ప్రకటనలు ఇస్తాడు. ఫలానావాడు రూపాయి ఇచ్చాడు, ఫలానా వారి అబ్బాయి, ఫలానా వారి మనవడు రూపాయి ఇచ్చాడు, చదవకపోతే వాడికి మర్నాడు రూపాయి రాదు అక్కడికి. ఇలా దంభమైనటువంటి ప్రచారానికి విలువనిస్తుంది ఈ సంవత్సర కాలము కూడా. ఈ సంవత్సర కాలంలో దైవ భేద దృష్టి పెరుగుతుందటండి. ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతున్నారు వేదవ్యాసులు వారు, జరుగుతోంది కూడా. ఎవడికి వాడు వాడి ఇల్లు ఇంటి దగ్గర ఒక దేవాలయం కట్టేసుకోవడం మొదలు పెడతాట. ఆ పక్క దేవాలయంలోకి వెళ్ళకూడదు, అది మంది కాదు, ఈ వీధిలో కట్టుకున్న ఆలయం మంది అంటాట. అంతెందుకు, ఈ రెండిళ్లకి కలిపి ఒక ఆలయం అంటాట. సరిగ్గా మంచి విశాలమైన మార్గంలో అడ్డంగా ఒక బొమ్మ పెడతాట 2 రోజుల పాటు. 3వ రోజు ఈ బొమ్మకి గుడి కట్టేద్దాం అంటాట. అక్కడ నుంచి దానికి తాను కమిటీ వేస్తాట, దానికి ఒక అధ్యక్షుడు ఒక సెక్రటరీ ఇలా ఏర్పాటు చేసుకుంటారట. దాని మీద వచ్చిన ఆదాయంతో తనకు తాను ఒక పెద్ద పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాట. ఇలాగా పేట పేటకు నొక్క దేవాలయము, పూట పూటకు నొక్క క్రొత్త దైవతము వెలయు, మాటి మాటికి నొక కొత్త మంత్రముండు. మాటి మాటికి కొత్త మంత్రాలు, ఇంతకు పూర్వం వేదములు పురాణములు చెప్పిన మంత్రాలు విడిచిపెట్టి కొత్త మంత్రాలు ఉపదేశం చేసేవాళ్ళు బయలుదేరతారు. పేట పేటకి ఒక దేవాలయం వెలుస్తుంది, పూట పూటకి ఒక కొత్త మార్గం, పాత మార్గం విడిచిపెట్టేద్దాం, మనద కొత్త సంప్రదాయం అంటాట. ఎప్పటికప్పుడు నూతన సంప్రదాయాలకేసి మానవులు వెడతారు, అసలైనటువంటి పురాతన ధర్మాలు చెదలు పట్టిపోతాయి. ఇలా పోతున్నప్పుడు ఎక్కడో గ్రామమునకు పట్టు మరి 10 మంది మాత్రం మిగులుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు పురాతనమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టరట. వీళ్ళు ప్రాచీనమైనటువంటి ధర్మాన్ని, తర్వాత అందులో ఉండేటటువంటి మంత్రాలను అనుష్ఠానం చేస్తారు. జగద్గురువులు అని పిలువబడేటటువంటి ఉత్తములైనటువంటి గురువుల అనుగ్రహంతో నిజమైన మంత్ర అనుష్ఠానం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్లను ప్రజలు పెద్దగా పట్టించుకోరట, వాడు పిచ్చివాడు, వాడేదో మాట్లాడుతున్నాడు అంటారు. తమను ఎవడైతే 4 మాటలు పొగుడుతారో అటువంటి వాడే గొప్పవాడు, మహానుభావుడు అని సత్కారం చేస్తారు. దీని ప్రభావం వల్ల ఏం జరుగుతుంది అంటే, ప్రజలను పరిపాలించేటటువంటి ప్రభుత్వంలో చీటికి వాటికి తగాదాలు బయలుదేరి వారిలో వారు కొట్టుకుని అస్థిరత్వాన్ని తెచ్చుకుంటారు. అంతేకాదు, అగ్ని ప్రమాదాలు పెరుగుతాయి, భూకంపాలు లేస్తాయి, తద్వారా విపరీతమైనటువంటి వరదలు వస్తాయి, రోగాలు ప్రబలుతాయి, కొత్తగా పేర్లు కూడా తెలియనటువంటి రోగాలు ప్రబలుతాయి. ఈ రోగాలకు మందు ఒకడు కొత్తగా కనిపెట్టేలోపు మరొక రోగం వస్తూ ఉంటుంది. అహో మూలోచ్చేద, ఆ విధంగా మనిషి మనిషి నాశనం అయిపోతాడు తప్ప రోగానికి మాత్రం మందు ఉండదు. నీరస ప్రాణులైపోతారంతా, సరైన ఆరోగ్యం ఉండదు, తినలేడు, తింటే అరగదు, కొత్త రకాలైనటువంటి ఎరువులు మొదలైనవి ప్రబలిపోతాయి. ఈ ప్రబలిన కారణం చేత రోజు ఒక్కసారి దాటి మానవుడు మల విసర్జనగా వెడితే అటువంటి వాడు అనారోగ్యంతో ఉన్నవాడు అన్నారు. అటువంటిది ఈ 97వ సంవత్సరంలో ప్రతి మనిషి 3 పర్యాయములు మల విసర్జనకు వెళ్ళవలసినటువంటి అగత్యం ఏర్పడుతుందట. ఇంకా కొంతమంది చీటికి వాటికి కాఫీ తాగినా, మంచినీళ్లు తాగినా ఏం తిన్నా పెడతారట. వీళ్ళందరూ కూడా కలిపురుషుడు యొక్క ప్రభావానికి లోనైపోతున్నట్టు లెక్క. ఇలాంటి ప్రభావానికి లోనైపోతున్నప్పుడు కిం కర్తవ్యం అన్నారు ఋషులు. అయ్యా మీరు బానే ఉందండి, ఈ కలిపురుషుడు యొక్క ప్రభావానికి లోనై అనారోగ్యం పాలైపోతూ ఉంటారు ప్రజలని చెబుతున్నారు కదా, మహర్షి సూత మహర్షి, అటువంటప్పుడు వీళ్ళకి ఏదైనా నివారణ ఉన్నదా అని అంటే దానికి ఒక్క విషయాన్ని చెప్పాడండి. ఈ కలియుగంలో ఎక్కువ మందితో నా సంపర్కం, ఎక్కువ మందితో సంపర్కం పెట్టుకోకూడదండి. సామూహికంగా 10 మంది కలిస్తే ఏమవుతుందంటే వాళ్ళలో వాళ్ళకి సిగపట్ల గోత్రాలు అని మొదలవుతాయి. నేను చెప్పిందే నువ్వు వినాలి, నువ్వు చెప్పిందే నేను వినాలి అనే తగాదా మొదలవుతుందట. అందుకని ఏ నలుగురు కలిసినా ఈ నలుగురిలో పైకి ఐకమత్యమే తప్ప ఏ ఒక్కడు హృదయం మీద చెయ్యి వేసుకుంటే నిజమైన ఐకమత్యం ఉండదు 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 అన్నాడు ఆయన. పక్కవాడు తననేదో తక్కువ చూస్తున్నాడనే భావన ప్రతి వానిలోనూ బయలుదేరుతూ ఉంటుందట. ఈ కారణం చేత కలియుగములో దైవ కార్యక్రమాలకు ఒక 4 మనుషులు కలిసి ఎక్కువ కాలం జీవించద్దు పో అన్నాడు. ముందుగా మనం చేయవలసింది ఏమిటి అంటే ఉద్ధరేదాత్మనాత్మానం, ఇది భగవద్గీతలో కూడా ఉన్నది, ఇదే భవిష్యత్ పురాణం కూడా చెప్పాడు. ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో, తర్వాత పక్కవాడిని ఉద్ధరిద్దువు గాని. 10 మందిని ఏదో బాగు చేద్దామని చెబితే ఈ 10 మంది కలిసి నీకు పంగనామం పెడతారట కలికాలంలో. కాబట్టి కలియుగంలో ముందు తనను తాను ఉద్ధరించుకోవాలి, ఎక్కువ సంపర్కం పెట్టుకోవద్దు. అలాగని అసలు కలవద్దని అన్నల్లా, వీడు 4 కలవాలి, సత్సంగాది కార్యక్రమాలు చెయ్యాలి, చక్కగా 10 మంది కలిసి కాసేపు మాట్లాడుకోవాలి. అధిక ప్రసంగం చెయ్యకూడదు, వైయక్తిక విషయాలను ఇటువంటి విషయాల్లో ముచ్చటించుకోకూడదు. 4 చేరితేట కలియుగంలో ఏం చెప్పారు అంటే వీళ్ళు 4 తమ వ్యక్తిగత విషయాలు ముచ్చటించుకుంటారట. నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తున్నావా, లేకపోతే నీకు ఇంకేం జరిగింది, నువ్వు ఇల్లు కొన్నావా, బట్ట కట్టావా, ఇంకోటి చేసావా, మెళ్ళో కొత్త నగ మెరిసిపోతుంది, ఎక్కడ కొన్నావు, ఇలా కబుర్లు మొదలవుతాయి. కాబట్టి ఈ రకమైనటువంటి కబుర్లు, తన వ్యక్తిగత విషయాలను ముచ్చటించుకోవడం అనేది ఏ ఇద్దరు కలిసినా చెయ్యకూడదు. తర్వాత ఏం చేయాలి, నేను చెప్పేది ఎవరికి అంటే ఈ కలిపురుషుడి యొక్క ప్రభావం సోకకుండా అందులోంచి బయటపడాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే సలహా. మాకు కలిపురుషుడు డియర్ ఫ్రెండ్ అండి, అటువంటి వాడి నుంచి మేము బయటికి రాము అనుకున్న వాళ్ళు ఇవి పాటించవలసిన అవసరం లేదు. ఇక 2వది ఏం చెప్పారు అంటే వేదవ్యాస మహర్షుల వారు 9వ శ్లోకంలో ఏ ఇద్దరైనా ఎప్పుడైనా కలిసి ఒక గంట మాట్లాడుకుంటే అటువంటి వారు వ్యక్తిగత విషయాలు తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుకున్నప్పుడు ఆ దోష పరిహారార్థమై సర్వం వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అనేటటువంటి శ్లోకం ఒకటి ఉన్నది లలితా సహస్రనామంలో. ఈ శ్లోకాన్ని 3 ఇద్దరూ కలిసి జాయింట్గా జపించి తర్వాత స్వస్తి తీసుకోమన్నారు. ఏమిటా శ్లోకం? సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. సంపర్కం వల్ల రకరకాల రోగాలు వస్తాయటండి మనకి. ఇద్దరం కలిస్తే రోగాలు పడతాయట. ఏం రోగాలు? మానసిక రోగాలు. అటువంటి రోగాలను నివారించే తల్లి గనక సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అనే శ్లోకాన్ని పఠించి వెళ్ళిపోతే ఈ ఇద్దరూ కలుసుకుని లేనిపోని కబుర్లు చెప్పుకున్నటువంటి దోషము పరిహారం అవుతుందట. ఇక తరువాత 3వది చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని చెప్పాడు. అదేమిటి అంటే ఎవరైనా ఏ కారణం చేతనైనా కాసేపు 1 గంట కాలక్షేపం చేయవలసి వచ్చింది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ సమావేశమయ్యారు, 1 గంట ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని విన్నారు. ఈ వినేటప్పుడు మనకు లోపల రకరకాలైన సందేహాలు లేదా ఆ చెప్పేటటువంటి వాడి మీద లేనిపోలేనటువంటి ద్వేషము అభిమానము ఇవన్నీ పెరుగుతాయి. ఈ పెరిగినటువంటివన్నీ కూడా మానవుణ్ణి 2 రకాల త్రోవలు పట్టిస్తాయి. ఇతరుల మీద వాత్సల్య భావం కనుక కలిగితే ఇటువంటి వాడిని పునర్జన్మ కలగడానికి కారణమై ఆ వచ్చేటటువంటి జన్మల్లో సాత్వికుడైన వ్యక్తిగా పుడతాడు. ఇతరుల మీద ప్రేమ ఉండడం అవసరమే, ఇది సాత్విక జన్మకి కారణమవుతుంది. ద్వేషం కానీ కలిగితేనో ఇటువంటి వాడిని 100 జన్మలు నరకలోక పాలు చేసి అతిభయంకరమైనటువంటి జీవజాతిగా మానవుడు తిరిగి పుడతాడు. కాబట్టి 2 కూడా బంధాలేట, పునర్జన్మ కారణమేట. కాబట్టి వెళ్ళిపోయేటప్పుడు ముమ్మారు రామనామస్మరణం చేసి లేచి వెళ్ళిపోవాలట. ఏ సత్సంగానికి వెళ్ళినా ఉత్తమ కార్యక్రమాలకైనా వెళ్ళేటప్పుడు ముమ్మారు రామ 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 అనుకుంటూ వెళ్ళిపోవాలట. అలా వెళ్ళిపోతే కూడా ఈ దోషం తొలగుతుంది. ఇక 4వది ఈ వచ్చేటటువంటి కణగంట్లు ఉన్నాయని చెప్పుకున్నాక రకరకాల ఈతి బాధలు వస్తూ ఉంటాయని భూమండలానికి. ఆ ఈతి బాధలు తొలగడం కోసం మానవులు శాంతి కాముకులై శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని పఠనం చేయాలి. ఈ కలికాలంలో క్షామ బాధ నివారణామయమును, క్షామమును తొలగించడానికి, ఆమయము అంటే రోగం తొలగడానికి శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని తాత్విక దృష్టితో చదవాలి. అంటే అందులో ఉండేటటువంటి పరమాత్మ యొక్క అభేద దృష్టితో చదవాలి. అంతేకాని ఇది నేను వైష్ణవుణ్ణి గనక విష్ణుమూర్తి కథ కాబట్టి చదువుతా, లేక నేను శైవుణ్ణి గనక భాగవతం చదవను, లేక నేను ఇంకో ఉపాసకుణ్ణి అనే భేదభావనని విడిచిపెట్టి ఇందులో చెప్పబడినటువంటి పరబ్రహ్మ యొక్క అసలు తత్వం ఏమిటి అనే వివేచన దృష్టితో చదవాలి. ఒక్కసారి అలాంటి తాత్విక దృష్టితో ఈ శ్రీమద్ భాగవతాన్ని కనుక విన్నట్టయితే అటువంటి వాడు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత అనారోగ్యంతో ఉన్నా సరే, వాణ్ణి కలిపురుషుడు పట్టుకోడు, వాణ్ణి ఆవహించడటండి. ఇక తరువాత ఈ నోటితోటి మనం తెలుసో తెలియకో అనేక మందిని పొగడుతూ ఉంటాం. మరి మానవ జన్మత్యంగా వాడు నిజానికి అంత పూర్వం జీవితాంతం భయంకరమైన తప్పుడు పనులు చేసి గడిపాడు. ఇవాళ హఠాత్తుగా చాలా గొప్ప దైవభక్తుడు అంటున్నాడు. అటువంటి వాణ్ణి ఇవాళ మనం నోటితోటి ప్రశంసించవలసి వచ్చింది. అతడు నిజమైన భక్తుడైతే ప్రశంసిస్తే తప్పులేదు, కానీ అతడు భక్తుడు కాడు. రుద్రాక్ష పిల్లి అంటారు అటువంటి వాళ్ళని. ఇలాంటి రుద్రాక్ష పిల్లిగా ఉన్నాడు. రుద్రాక్ష పిల్లి అంటే ఏమిటో తెలుసుకోవాలి. దానికి ఉదాహరణ కథ ఇచ్చారు వేదవ్యాసుల వారు. ఒక పిల్లి కాశీయాత్ర చేస్తాను అని బయలుదేరిందట. ఎక్కడి నుంచో ఒక జపమాల చేతిలోకి తీసుకుందట, రుద్రాక్షమాల. ఆ రుద్రాక్షమాల చేతిలో పెట్టుకొని విభూతి రేఖలు ధరించి మంచి పెద్ద బొట్టు పెట్టేసి బయలుదేరింది. నేను కాశీయాత్రగా బయలుదేరాను అన్నదట. ఆ పాపం పిల్లి గారు నిజంగా భక్తురాలు అయిపోయింది కాబోలు. ఎంతో పూర్వం ఎలకల్ని నిండులో తింది, ఆ ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ దూరిపోయి పాలు పెరుగు తాగేసింది. హఠాత్తుగా పిల్లిగారికి ఎంత భక్తి వచ్చేసిందో అని అందరూ నమస్కారం అండి మార్జాలరావు గారు అని నమస్కారం చేశారు. కొన్ని ఎలకలు మాత్రం కన్నంలోంచి అలా చూసి మళ్ళీ వెనక్కి అలా చూసి వెనక్కి ఎడుతున్నాయి. ఇది మారిందా లేదా అని అపనమ్మకంతో. వాటి ప్రాణం వాటికి మరి భయం కదా. అందుకని అప్పుడు ఇది ప్రతి ఎలక కన్నం దగ్గరికి వెళ్ళి, ఓ ఎలుకమిత్రుల్లారా, నేను హఠాత్తుగా మారిపోయాను. అర్ధరాత్రి వేళ నాకు స్వప్నం వచ్చింది, భగవంతుడు బోధ చేశాడు. ఎంత పూర్వం ఉండేటటువంటి లక్షణాలన్నీ విడిచిపెట్టేశాను నేను. నేను ఇప్పుడు ఉత్తమమైనటువంటి సాత్వికాహారం, శాకాహారం మాత్రమే తీసుకుంటున్నాను. అస్సలు మాంసం తింటలేదు. ఎదురుగుండా కేజీ మాంసం కనబడితే ఇలా పక్కకి తలకాయ తిప్పేసుకుంటున్నాను. నేను చాలా గొప్పవాడి అయిపోయాను. మీరేం మొహమాట పడద్దు, బయటికి రండి, కన్నంలోంచి షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాం, అంటే వాటి భాషలో షేక్ లెగ్స్ అన్నమాట, ఇచ్చుకుందాం, రండి నాతో పాటు కాశీయాత్రకి రండి అందట. ఎలకలు ఇక నమ్మకం వచ్చేసింది వాటికి. ఎంత గట్టిగా చెబుతుంది ఇది, విభూతి పెట్టేసింది, మాల వేసింది వాళ్ళు, ఇంకేంటి అనుకుని సరే అన్నాయి. వీటన్నిటినీ పుచ్చుకుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ ఓం, టేప్ రికార్డరు ఆన్ చేసేస్తాం. అది అలా నామం చేస్తూనే ఉంటుంది. కానీ టేప్ రికార్డర్కి మోక్షం రావడంలా. ఎందుకు మోక్షం రావడంలా? అది టేప్ రికార్డర్, దానికి మనస్సు లేదు. మనస్సు లేకుండా ఎంత అరిచినా రామనామస్మరణం చేసినా మోక్షం రాదు. అలా వచ్చే పడం అయితే ఆ టేప్ రికార్డర్ కాస్త ఓ దివ్యమైన దేహం ధరించి ఆకాశానికి వెళ్ళిపోవాలి. మనకి టేప్ రికార్డర్కి తేడా అంటే మనకి హృదయం ఉంది, దానికి హృదయం లేదు పాపం. హృదయం పెట్టి, మనస్సు పెట్టి నిజమైన ఏకాగ్ర చిత్తంతో భక్తితో ధ్యానం చేస్తే మోక్షం వస్తుంది. కానీ ఊరికే మనస్సులోనేమో వేరే కోరికలు పెట్టుకుని పైకి మాత్రం రామ రామ రామని 100 సార్లు అన్నా ఏహి ప్రయోజనంలా. అలా ఈ పిల్లి కూడా నమశివాయ 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 అని వెళ్ళింది. ఓ బ్రిడ్జి కనపడిందిట, ఆ బ్రిడ్జి టర్నింగ్ టండి లాగా ఇలా వంగి ఉన్నది. ఆ మూలకు వచ్చింది, అక్కడ ఆగింది. ఒక్కొక్కలకే వెనకాతలు వస్తుంది బారులుగా. ఒక్కొక్కలకి రావడం, తక్కువ నొక్కడం, పక్కన పెట్టడం, తక్కువ నొక్కడం, పక్కన పెట్టడం, తక్కువ నొక్కడం, పక్కన పెట్టడం, పీకి నొక్కేసి ఈ ఎలకలన్నీ టర్నింగ్ మూలం తెలియడంలో ఇక్కడ ఏం జరుగుతోందో. కాశీ పెడుతున్నావు అనుకుంటున్నాయి ఇవన్నీ, విశ్వేశ్వరుడు దర్శనానికి మోక్షానికి పెడుతున్నాయి అనుకుంటున్నాయి. కపాల మోక్షం చేసేస్తోంది పిల్లి నొక్కేసింది తెలియదు పాపం. అలా మొత్తం ఎలకలని నొక్కేసిందిట. రోజుకు కొన్ని చొప్పున వారం రోజులు హాయిగా తిందిట. కొళ్ళబెట్టు దండం అంటే వాడికి బాగా ఇష్టం అంట పిల్లులకి, హాయిగా తిందిట. కాబట్టి రుద్రాక్ష పిల్లులులాగా ఉండేటటువంటి వాళ్లను కూడా మనం కలియుగంలో తప్పనిసరి పరిస్థితుల్లో భుక్తి కోసమని పొగడవలసి వస్తుందట.
ఏనాల్కతుదపైన నీ నామమును వీడి నీ జాతి నీచులన గడు భక్తి పొగడుతుండునో అట్టి భూతి విహీన జహ్వకు మోక్షమన్నది కల్గునే భూతవాస. ఏ నాలుక పరమాత్మ నామస్మరణం మాని పనికి మాలిన నీచులను స్తోత్రం చేస్తుందో అటువంటి ఆ నాలుకకి పుట్టగతులుండవు. ఆ నాలుక ఎవడి నోట్లో ఉందో ఆ నోరు కలిగినటువంటి వాడు ఎన్నో జన్మలు దుర్లోకాల పాలైపోతాడు, పనికి మాలిన జన్మలు పొందుతాడు. కానీ మరి తప్పదు, వాడితో ఏదో అవసరం ఉంటుంది అంచేత పొగుడుతాం. అలా పొగడినటువంటి ఈ నాలుక ఎవడికైతే ఉందో వాడి నాలుక మీద ఈ కలిపురుషుడు వచ్చి ఆవహిస్తాడు. అటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇతరులను ముఖస్తుతి చేసి తన పబ్బం గడుపుకునేటటువంటి వాడు ఏం చెయ్యాలి? ఈ కలిపురుషుడు ఆవహించకుండా ఈ కలికాయలం యొక్క దోషం నుంచి బయటపడడం ఎలాగా అంటే దానికి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించారు. మనందరికీ తెలుసున్నవే, కొత్తవేం చెప్పడం లేదు ఇందులో. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే. ఈ దానిని 10 పర్యాయాలు గనక మనస్సు లగ్నం చేసి జపిస్తే పరులను ఉత్తునే పొగిడేటటువంటి పాపాలు తొలగుతాయట. ఇకపోతే మోసం చేస్తాడని తెలుసు, 5 ఏళ్లకొకసారి మాత్రమే వస్తాడని తెలుసు, మనల్ని బుట్టలో వేసుకుని మన ద్వారా ఓట్లు వేయించుకుని మన నెత్తి మీద ఎక్కి తొక్కుతారని తెలుసు, ప్రజాహితము అనే పేరుతోటి నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా, ప్రజాప్రభుత్వంలో ప్రజల యొక్క పాత్ర కూడా అంతే ఉంటుందని తెలుసు. అయినా ఎవడికో ఒకడికి మన మతాన్ని ఇచ్చి అంటే ఓటునిచ్చి వాణ్ణి మన నెత్తి మీద ప్రభువుగా అంగీకరిస్తున్నావట. కలవు ప్రజాప్రభుత్వ రూపేణ, కలియుగంలో ప్రజాప్రభుత్వ రూపంతో మనం కావాలని వాడిని నెత్తి మీద పెట్టుకుంటున్నాంటండి. ఈ విషయం కూడా చెప్పాడు, ప్రజాప్రభుత్వం అనే పేరుతో కొంతమందిని మనం ప్రభువులుగా భరించవలసినటువంటి అగత్యం తప్పదట. ఇది ఒక భయంకరమైన దోషమట. నీచులకు పాలన అనేటటువంటి అవకాశాన్ని కలిగించకూడదట అసలు మనం. కానీ కలికాలంలో నీచుడు కానివాడు నూటికి కొడుకు ఒక్కడ తప్పవాడు కనపడ్డే. ప్రతివాళ్ళు వాడి దగ్గర 10 తప్పులుంటే వాడి దగ్గర 5 తప్పులైనా ఉంటున్నాయి. పూర్వంలాగా ప్రజలే ప్రభువులు అని ప్రజాహితం కోరి పరిపాలించేటటువంటి మహానుభావులైన రాజులు ఉండరే, మరి తప్పదు. ఇలాగా దుష్టులైనటువంటి ప్రభువులను భరించేటటువంటి ప్రజలకు ఈ ప్రభువుల యొక్క దోషములు తగిలి అందువల్ల మనకి వరదలు వస్తాయటండి. ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు చెబుతున్నారు ఇక్కడ. మనం ఇవాళ అనుభవించేటటువంటి వరదలు కానీ, ఈ అగ్ని ప్రమాదాలు కానీ, ఈ మొన్నగాక మొన్న వచ్చిన భూకంపాలు కానీ, ఇంకా భయంకరమైన ఎండలు కానీ, ఈ యాక్సిడెంట్లు ప్రమాదాల వల్ల మనం మరణించడం కానీ, వీటన్నిటికీ ప్రభువుల వల్ల ప్రజల యొక్క కష్టాలట. మనని పరిపాలించేటటువంటి ప్రభువుల దోషాలే మనం పట్టుకుంటాయి. కాని వాళ్ళు పరిపాలించకుండా ఎలా కుదురుతుంది? మరి
కుదరదు గనుక
ఇందులోంచి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఇలా మనల్ని మనల్ని ఉద్ధరించుకోవాలి అంటే దానికి మార్గం ఏం చెప్పారు అంటే, కృష్ణానది, గోదావరి నది, ఈ రెండు నదుల్లో ఉండేటటువంటి జలాన్ని తీసుకుని సంవత్సరమునకు మూడు పర్యాయములు, ఏంటి సంవత్సరానికి మూడు పర్యాయములు, ఆశ్వినే మధుమాసేవా శుచౌతత, ఆశ్వీజ మాసం కాని చైత్రమాసంలో కాని మరి లేదా ఈ మాఘమాసంలో కాని ఈ మూడు మాసములలోనూ కృష్ణానదిలో ఉండే నీటిని గోదావరి నదిలో ఉండేటటువంటి ఆ జలాన్ని కలిపి శ్రీచక్రార్చన చేయించుకున్నట్టయితే నీచులైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నటువంటి దోషం నుంచి ఎవడికి వాడు బయటపడతాడు. ఇంతకు మించి మార్గం లేదు. దేవాలయములలో అమ్మవారి ఆలయాలలో శ్రీచక్ర ప్రతిష్ఠ ఉంటుంది. అక్కడికి ఈ రెండు నదీ జలాల్ని కలిపి తీసుకెళ్ళి, అయ్యా ఈ మా పేరు చెప్పి గోత్రనామాలు చెప్పి కాస్త ఆ శ్రీచక్రం మీద రెండు చుక్కలు నీళ్లు పోయించండి, లేదా ఎవరైనా శ్రీచక్రార్చన చేసే మహానుభావులు ఉంటే వాళ్ళ చేత పోయించండి అని పోయించినట్టయితే, ఆ అభిషేక జలాన్ని తీర్థంగా తీసుకున్నట్టయితే దుష్టులైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నటువంటి దోషం నుంచి బయటపడతాం. ఇంకా మరికొన్ని ఉన్నాయటండి ఇందులో. ఈ కలికాలంలో భక్ష్యాభక్ష వివేచ శూన్యులు, ఇది తినచ్చు ఇది తినకూడదు అనేటటువంటి వివేచన లేకుండా ప్రజలు ఎక్కువగా ఉంటారటండి. ప్రజలకు జీర్ణశక్తి తక్కువ, అంటే ఎక్కువ అరిగే శక్తి ఉండదు. పూర్వకాలంలో కొంచెం బియ్యం అన్నం తిన్నాను, లేకపోతే బస్తా బియ్యం తిన్నాడు వాడు, భీముడు బండెడన్నం తిన్నాడు అనేది విన్నారు మీరు. క్రమేపీ మన పెద్దల నుంచి మనకు వచ్చేసరికి పట్టుమని సోలడు బియ్యం అన్నం తినగలిగేవాళ్ళు తక్కువైపోతారు, జీర్ణశక్తి తక్కువ అవుతుంది. జీర్ణశక్తి తక్కువ అవ్వడం వల్ల ఉపవాసాలు చేసే శక్తి తగ్గుతుంది. ఉపవాసాలు చేసే శక్తి తగ్గిపోయి గట్టిగా గంటసేపు ఈ కాళ్ళు బాసిన మఠం వేసి కూర్చోలేడవడు. ప్రతివాడికి మధుమేహ వ్యాధియో లేకపోతే ఇంకేటేమిటిది బీపీ అంటాం, ఆ బ్లడ్ ప్రెషరు, రక్తపోటు రోగాలు, ఇంకేవో రోగాలు, గట్టిగా ఎండలో తిరిగితే తలనొప్పి దోషాలు, పార్శ్వపు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ల బాధలు, ఇంకేవో వాత రోగాలు, ఈ రోగాలు ప్రబలుతాయి. ఈ రోగ బాధ పెరగడం వల్ల ఉపవాసం చేసే శక్తి తగ్గుతుంది. ఏదో ఒకటి తినకుండా ఉండలేడు, ఎక్కువ తినలేడు. చూడండి విశేషం, తినకుండా గంట ఆగలేడు, పోనీ 4-5 గంటలు తినకుండా ఉండగలిగేంత ఒకేసారి తినలేడు. తద్వారా ఇది తినచ్చు ఇది తినకూడదు అనేది లేక ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా బెదవాడ టీ, బెదవాడ టీ అంటే అక్కడ టీ తాగుతాడు. బిట్రగుంట ఫుడ్, బిట్రగుంట మీల్స్ అనేసరికి బిట్రగుంటలో మీల్స్ తింటాడు. నెల్లూరు స్వీట్ అనేసరికి అక్కడ స్వీట్ తింటాడు. ఈలోపు రైల్లో వేరుశెనక్కాయల అమ్మకానికి వస్తే వేరుశెనక్కాయలు పుచ్చుకుంటాడు. పిండి మిల్లు ఆడినట్లుగా ఈ నోరు ఆడుతూనే ఉంటుంది. చేగోడీలు వస్తాయి, బఠానీలు వస్తాయి, శనగపప్పులు వస్తాయి, ఇంకేవో పళ్ళు వస్తాయి, తినక తప్పదు, వీడు తినేస్తూ ఉంటాడు. ఈ రకంగా ఎక్కడ పడితే ఎక్కడ ఏది పడితే ఏది తినేటటువంటి దోషం కలియుగంలో ఎక్కువ వస్తుంది. కాబట్టి మానవులు భక్ష్యాభక్ష వివేచ శూన్యులు అన్నాడు. ఇది తినవచ్చు ఇది తినకూడదు అనే ఆలోచన లేకుండా ఎక్కడ పడితే ఎక్కడ ఏది పడితే ఏది దొరికింది దొరికినట్టే వేసేస్తాడు. ఈ కార్ఖానాలో వేసేస్తూనే ఉంటాడు కర్మ. దీనివల్ల ఒకనొక ఘోర దోషం వస్తుంది. అది ఏమిటి అంటే పదార్థ శుద్ధి, పాత్ర శుద్ధి, పాచక శుద్ధి అని మూడు ఉంటాయి. ముందుగా ఆ వండేటటువంటి పదార్థం కోసం ఇప్పుడు అన్నం వండాలి, బియ్యం తేవాలిగా. ఈ బియ్యం ఎవరి దగ్గర నుంచి తెచ్చామో, వాడు ఏ ఘోరమైనటువంటి దోషం చేసి ఈ బియ్యాన్ని పండించాడో, లేకపోతే ఎత్తుకొచ్చాడో, ఇంకేదో చేశాడో, కాబట్టి ఆ పదార్థంలో ఈ దోషం ఉంది. మొదటిది తెచ్చిన పదార్థంలో
ప్రతివాడు ఉత్తముడై ఉండడు, అందరూ కష్టపడి చేయరు. ప్రతివాళ్ళు చక్కగా ఎంతో ఉత్తమ కార్యాలు చేసి 10 మందికి స్తోత్రాలు చదువుకోవడానికి ఉపయోగపడేలా స్తోత్రమాలలు వేసి తద్వారా ఇంటిని ఇంట్లో ఉండే పదార్థాలను పవిత్రం చేసేవాళ్ళు అందరూ ఉంటారా? మరి తమ ధనాన్ని 10 మంది ఉత్తమమైన పారాయణలు చేసుకుని ఆ పారాయణల ద్వారా పుణ్యాత్ములు అవ్వడం కోసం వాళ్ళకి స్తోత్రమాల వంటి పుస్తకాలు అందించేటటువంటి ఉత్తములు అందరికీ ఉండరు, అందరికీ ఆ శక్తి ఉండదు. కాబట్టి కొంతమంది ఇళ్లలో ఉండేటటువంటి పదార్థాలు దోషభూయిష్టమైన పదార్థాలు అవుతాయి. కాబట్టి ఆ పదార్థ దోషం వచ్చింది. తర్వాత దాన్ని వండేటటువంటి వాడు గరిడి తిప్పుతూనే సొంత పెంట అని తిట్టుకుంటూ వండాడు అనుకోండి, లేకపోతే వాడు ఎవడున్నది ఇలా అంటాడు, వాడిని ఈ గరిటి పెట్టి వాడు ఇక్కడ కనపడితే పుచ్చి పగలగొట్టేయకపోతానా, వాడి బుర్ర పగలగొట్టకపోతానా అని తిట్టుకుంటానో, లేకపోతే ఇంకేదో అనుకుంటానో, ఆ పక్కవాడు ఎప్పుడు పోతాడో, వాడి డబ్బు ఎప్పుడు కొట్టేద్దాం అనుకుంటానో వండాడు అనుకోండి, ఆ వండేటటువంటి వాడి యొక్క మాటలు దీనికి వచ్చేస్తాయి, ఈ పదార్థానికి వచ్చేస్తాయి. ఓ సన్యాసి గారిని భోజనానికి పిలిచారట మా ఇంటికి. ఈయన ఎదురుగుండా 1 కేజీ బంగారం పెడితే దానికే చూడడం, అంతటి వైరాగ్య సంపన్నుడు ఈయన. అటువంటి సన్యాసి గారికి భోజనాన్ని పిలిచి వెండి గ్లాసులతో నీళ్లును బంగారు పాత్రల్లో పాయసమును ఇంకేవేవో మంచి మంచి పాత్రల్లో రకరకాల పిండి వంటలు పెట్టారు ఎదురుగుండా. అది చూడగానే ఈ యతీంద్రుల వారికి ఈ వెండి గ్లాసు ఇలా జోలిలో నొక్కేస్తే బాగుండు, ఈ పాయసం ఉండేటటువంటి పాత్ర కాస్త నొక్కేస్తే బాగుండు అనిపించింది. హఠాత్తుగా ఆయన చాలా జ్ఞాని గనక సంభాళించుకున్నాడు తనను తాను. వెంటనే అనుకున్నట్ట, నాకేమిటి, బంగారం నిధి ఎదురుగుండా ఉన్నా దానిని సేకరించాలనేటటువంటి బుద్ధి రాదు, ఇవాళ ఈ పదార్థాలు కొట్టేయాలనే కోరిక ఎందుకు వచ్చింది అని ఆలోచించి ఇంట్లో వాళ్ళని పిలిచి ఎవరు వంట చేశారన్నట్ట. ఎవరేముందండి, వంటావండి పెట్టామండి, ఆవిడ పిలవండి అన్నారు. వంటావిడ వచ్చింది. ఏమమ్మా ఏమనుకోకు నువ్వు, నా దగ్గర నీకేం మొహమాటం లేదు, ఏమనుకుంటూ ఉండేవు అన్నట. ఏం చెప్పమంటారండి, వీళ్ళు కాంట్రాక్ట్ కుదుర్చుకొచ్చి నాకు 100 ఇస్తామన్నారండి, 200 అడిగానండి నేను, ఇంకో 100 ఇవ్వలేదనే కసికొద్దీ ఒక్క వెండి గ్లాస్ ఎత్తుకుపోతే వీళ్ళ రోగం కుదురుతుంది, ఒక్క బంగారపు పళ్ళు ఎత్తుకుపోయానా నాకు కూలీ కిడుతుంది అనుకుంటూ ఉండానండి అంది. అది రహస్యం. ఆవిడ ఈ పాత్రలు నొక్కేయాలనే కోరికతో ఉండి అటువంటి మనస్సుతో ఆ అన్నం వండింది కనుక ఆ పదార్థాలను చూడగానే తినే ఆయనకు కూడా ఇవి నొక్కేయాలనే కోరిక కలిగింది. కాబట్టి వండేటటువంటి వాడి మనస్సులో ఏమేమి అనుకుంటున్నాడో ఆ లక్షణములు తినేవాళ్ళకు వస్తాయి. కాబట్టి వండేవాడు కూడా శుద్ధిగా ఉండాలి. అది ఎక్కడ కుదురుతుంది, రైల్వే స్టేషన్లో అమ్మేవాడు చక్కగా శుద్ధిగా, వీడికి విష్ణునామ సంకీర్తనం కలగాలి, వీడికి లలితా సహస్రనామ సంకీర్తనం కలగాలి అనుకుంటూ వండుతారేంటి ప్రతి వాళ్ళు. ఓ పావలా లాభం ఎలా వస్తుంది అనుకుంటాడు కానీ మరి. ఇంకా పాత్ర శుద్ధి, వండేటటువంటి పాత్రలు శుభ్రంగా కడిగి చెయ్యాలి. అంతేగాని ఒకడు మంచివాడు తగ్గుతాడు, ఈ గ్లాసును తీసుకెళ్ళి ఆ బకెట్లో ముంచుతాడు, మళ్ళీ తీసుకొస్తాడు, వీడికి వేరు దీంతో ఇస్తాడు టీయో కాఫీయో, మళ్ళీ ఆ బకెట్లోనే ఇంకో 100 గ్లాసులు ముంచుతాడు. ఆ బకెట్లో నీళ్లు 800 గ్లాసులు ముంచబడి అబ్బో ఎంత శుద్ధిగా ఉన్నాయో మరి. ఆ దిక్కుమారుడు పాత్రలతో కనుక మనం ఏదైనా తిని తాగితే 8,000 లక్షణాలు వస్తాయి. పాపం ఒక ఆయన అట్టండి, ఎంగిల్ అంటే భయం అంట ఆయనకి, ఎంగిల్ తింటే లోపల ఉండేటటువంటి మంచి లక్షణాలు పోతాయి అనుకున్నట్ట. ఓసారి తెలియక పెళ్ళం ఎంగిల్ తినవలసి వచ్చింది ఈయన. అందుకని భారీ ఎంగిలు కూడా దోషం అనుకునేంత చేదస్తుడు ఈయన. అందుకని ఈ భార్య ఎంగిలి తిన్నటువంటి దోషం పోవడానికి కాశీకి వెళ్ళి అక్కడ గంగాజలాన్ని నోట్లో పుక్కిలిస్తే గాని పోదో అని చెప్పారట ఎవరో. అందుకని గంగానదికి తీర్థయాత్ర దర్శనానికి బయలుదేరాడు. బయలుదేరుతుంటే ఈయన చేదస్తుడు కదా మరి, బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడైనా ఉత్తములైనటువంటి వేదపారాయణ చేసుకునేటటువంటి విప్పులుంటే ఆ ఇంట్లో భోజనం చేస్తానన్నట్ట. సరే ఓ ఇంట్లో ఓ తోట, అయ్యా రండి భోజనానికి అన్నారు, మేము వేదపారాయణం చేస్తామన్నారు, సంతోషం అండి అన్నారట. మంచి విస్తరాకేశారు, భోజనం పెట్టారు. ఈయనగారు పరిచయం పెట్టాడు, భోజనం అంతా తిని ఆఖరిని సుష్టిగా భోజనం చేశారండి, పెట్టారండి మీరు, తిన్నాను ఆనందం, కాశీయాత్ర పెడుతున్నాను, నేను చేసే యాత్రలో ఫలితం మీకు కూడా వస్తుంది అని ఆకు ఎత్తపోయాట. అయ్యబాబు అయ్యబాబు ఆకు ఎత్తకండి అన్నారట. అదేమండి అన్నాడు ఈయన, మీరు ఎత్తుతారా అని. మేము ఆకెత్తడం కాదండి, మాకు భోజనానికి లోటు లేదు కానీ ఆకులు కొరవండి. కాబట్టి ఒక్క ఆకులు 100 మంది భోజనం చేస్తే కానీ అవతల పారేయమండి. మీ ముందు ఇప్పటికీ 75 మంది ఉన్నారండి, ఇంకో 25 మంది ఆకులు భోజనం చేయాలండి, కడిగి పెడతామండి అన్నారట. ఓహో, నాయన అయిన ఇది ఫిట్ వచ్చి పడిపోయాడు. 75 మంది తిన్న ఆకులో తిన్నానా, భార్య ఎంగిలి కోసం బయలుదేరిన వాడిని అనుకుని పాపం గిలగిలగిలగిలు ఆడిపోతూ ఇంకెక్కడ భోజనం చేయను అనుకుని రొట్టి పెట్టుకుని బయలుదేరాట. బయలుదేరి వెళ్ళాడు ఇంకో ఊరు భోజనం చేయడుగా. మరి ఓ ఇంటి దగ్గర ఆగాడు. గంగా భగీరథి సమానురాలు అని ఒక మహాత్మురాలు మడిగట్టుకుని ఉంది. అమ్మాయి ఎక్కడ భోజనం చేయను, కాస్త పాలో ఏదన్నా ఉంటే ఇప్పించండి అందుట. ఇప్పుడేనండి ఒక గిన్నెతో పాయసం వండాను, అన్నం తినకపోతే గిన్నెతో బలంగా ఉన్న పాయసం కాబట్టి మీరు తినచ్చు, మడిగట్టు వండానండి అంది. సరేనమ్మా పెట్టన్నాడు. గిన్నె గిన్నె బలంగా ఆయనకి ఇచ్చింది. ఈయన మలమల మాడిపోయి ఉన్నాడేమో తిండి తినక 2 రోజులుగా. శుభ్రంగా గిన్నెడు పాయసం లటుక్కులు లాగేసి, ఆ ఏం బాగుందమ్మా, జీడిపప్పు కిస్మిస్ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బో, మన తంటిబాబు గారి ఇచ్చిన లడ్డూల్లో ఉన్నట్టుగా ఉంది టేస్టు, అదిరిపోయింది, చాలా బాగుందమ్మా, ధన్యోస్మి అన్నట్ట. ఆవిడంది, బాబు నీకే నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి, పాయసం వండికింది, పక్కన పెట్టి ఆ కుక్క ముట్టింది, పారేయలేక ఎవడు దొరుకుతాడా అనుకున్నాను, మీరు దొరికారండి. ఏముంది, దేవస్థుడు కాస్త గిలగిలలాడిపోయింది ప్రాణం, తట్టుకోలేకపోయాడు, నెత్తి నోరు ముట్టుకుని ఇంకా పాయసం కూడా ముట్టుకోను అనుకున్నాడు. అనుకుని బయలుదేరాడు. సరే దాహం, ఏ ఇంట్లో మంచి నీళ్ళు అడిగినా ఎంగిలి నీళ్ళు ఇస్తారేమో అని భయం. అందుకని చివరికి ఒక ఇంటికి వెళ్ళి, ఏమండి ఒక పోక చెక్క ఉంటేవండి, ఇప్పటికి వెళ్ళి వక్క పొళ్ళు లేవు ఆ రోజులు, వక్కలే తప్ప, అంచేత ఒక వక్క ముక్క ఇప్పించండి, అది నవ్వులుతూ ఉంటే దాహం తీరుతుందేమో, ఇంకెంత ఇంకో 1 వారం రోజులు ప్రయాణం చేస్తే కాశీ పోతాను, ఎక్కడైనా పండో పొలమో దొరికితే తింటాను అన్నట్ట. ఆ ఇంటవాడు పట్టుకొచ్చి ఒక వక్క ఇచ్చింది, నోట్లో పెట్టి పట్టుకుని కొరికాడు ఈయన. ఆవిడందుట, అబ్బా మీ పళ్ళు ఎంత స్ట్రాంగ్ అండి, మీరేం పేస్ట్ వాడుతున్నారు, ఇంత పూర్వం 70 మంది అండి ఈ వక్కనిస్తే కొరకలేక పక్కన పెట్టేశారు, ఈ వక్కని మీరు కొరికారండి అందుట. అది వ్యవహారం. కాబట్టి పాత్ర శుద్ధి కోసం అనే విషయంలో దొరకడం కష్టం కలికాలంలో. ఇన్ని వేల మంది ఎంగిళ్ళు మనం తెల్లారు లేస్తే హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు మరి ఆ ప్లేట్లో సరిగ్గా కడుగుతారా, ప్రతి వాళ్ళు శుభ్రంగా పాప వీళ్ళు వచ్చారని విమ్ము పౌడర్ పెట్టి తోవి పెడతారా అని చేతను ఈ పాత్ర శుద్ధి కూడా ఉండడంలా. ఇన్ని రకాలైనటువంటి దోషములతో ఉన్నటువంటి పదార్థములు తింటున్న మానవులు మనం ఇక్కడ ప్రత్యేకంగా వ్యక్తిగతం కాదండి, 99 మందికి తప్పట్లే ఈ దోషం. ఎందుకంటే అనేక ప్రయాణాల్లో ఎక్కడో చోట తప్పదు. కాబట్టి అయ్యా మీరు ఇంత అన్యాయంగా చెప్పేస్తున్నారండి అంటే మరి ఏం చేస్తాం, పురాణం అలా చెబుతోంది, ఉన్నదున్నట్టు చెప్పాలి. ఈ మాట నాకు తగిలినా మీకు తగిలినా తప్పదు, ఉన్నదున్నట్టుగా చెప్పుకోక తప్పదు. భక్ష్యాభక్ష్య వివేక శూన్యులు ఈ కాలంలో ఈ రకంగా ఉంటాం మానవులం మనం. ఇక రెండవది ఏమిటి, ఇది తీసుకోవచ్చు ఇది తీసుకోకూడదు అనేటటువంటిది లేకుండా ఎవడేమిస్తే తీసుకునే లక్షణం మనకున్నది. మన ఇంటికి వచ్చి ఎవడేమిచ్చినా ఏదో ఒకటి తీసేసుకునే లక్షణం ఎక్కువ మందిలో ఉంటుంది. ఇది రెండవ లక్షణం. ఇక మూడవ లక్షణం ఏమిటి అంటే, ప్రశంసాత్పుష్టులు ఎవడైనా పొగిడారనుకోండి, పొగడ్తకు లొంగరి వాడు ఒకడు ఉండటండి, అందరికీ పొగడ్తలు పొగడ్తలు పొగడ్తలు, అదొక బ్రహ్మాండమైన ఆనందం అన్నమాట. తిడితే ఒక్కడు ఒప్పుకోడు, ముఖం మీద తిట్టు చూడండి చెప్తారు, మళ్ళీ వాడు మీ ఇంటికి రానివాడు మొహం తోడ్డు. కాబట్టి ఒక ఆయన అన్నట్టు, నేను ఎప్పుడు ఎవడు పొగిడినా లెక్కలేదు, పొగిడితే నా ఇంటికి రావద్దు అన్నట్టు. సరే ఎవరన్నా పొగిడినా వాడిని తిట్టేసి పంపేస్తున్నాడు. నా ఒట్టి వాడు వెళ్ళాడు, అయ్యా ఇంతకాలానికి పొగడ్తలకు లొంగనటువంటి మహానుభావుల్ని మిమ్మల్ని మాత్రమే చూశానన్నట్ట, ఇప్పటికి నువ్వు గుర్తించావు, వీడికి వెయ్యండి రా 1116తో దండన్నట్ట. పొగడ్తలకు లొంగని మహానుభావులు ఎవరుంటాడు ఈ లోకంలో. కాబట్టి ప్రశంసాతుష్టులు ప్రశంసలకి లొంగిపోయేటటువంటి వాళ్ళు, ఈ మూడు రకాలైనటువంటి కేటగిరీ వ్యక్తులు ఈ ప్రస్తుత కాలంలో విపరీతంగా ఉంటారు. ఇటువంటి వాళ్లకు కలిగేటటువంటి దోషం ఏమిటి అంటే, ఇంట్లో రోగములు, తమకు సంబంధించినటువంటి బంధువులకు బాధలు, ఏ ఆస్తి వ్యవహారాదుల్లో అయినా బెంగ, భార్య ఇంట్లో భర్తను లెక్క చేయదు, భర్త ఏమో భార్యను లెక్క చేయడు, పిల్లలు మాట వినరు, ఎక్కడికి వెళ్ళినా చుక్క ఎదురవుతూ ఉంటుంది, తరువాత మంచి అద్భుతంగా సాగుతూ ఉన్నటువంటి వ్యాపార కళారంగాల్లో కుంటుపడిపోతూ ఉంటారు. ఇంట్లో ఎవడో ఒకడు నిత్య అనారోగ్యంతోటో తమ కుటుంబంలో వాళ్ళు ఇళ్లలో చెయ్యరాని కార్యక్రమాలు చేయడమో జరుగుతూ ఉంటుంది. తెలుసో తెలియకో క్రమేపి ఈ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ ప్రభావం పెరిగి పెరిగి మనిషిని కృందజేసి రోగభూయిష్ఠుణ్ణి చేయిస్తుంది. అంచేత కలియుగంలో ఈ మూడు దోషాల వల్ల చివరికి వీడు రోగభూయిష్ఠో భవేత్, రోగాలతో నింపబడిన శరీరం కలవాడవుతాడు. మరి దీని నుంచి తప్పించుకోవడానికి మార్గం ఏమిటండి? దీని నుంచి తప్పించుకోవడానికి ఏమిటి మార్గము అనంటే, దానంతో దీంట్లోంచి బయటపడచ్చు. దానము చెయ్యకుండా ఉండేటటువంటి వాడు ఈ దోషం నుంచి పొరపాటును కూడా బయటికి రాలేడు. ఉత్తమోత్తముడైనటువంటి జ్ఞానికి యథాశక్తి నిర్లోభముగా, అంటే లోభము లేకుండా, పిసిరిగొట్టుతనము లేకుండా. కోట్లుంటాయి నలుగురితో పాటు రూపాయి చేతిలో పెడితే ఎలాగా? అది ఏ ఏ తిథుల్లో చెప్పి చెయ్యాలో చెప్పాడు. కార్తీక పూర్ణిమ కానీ మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు కానీ, దేవీ నవరాత్రులలో దశమి ఏకాదశి తిథులలో కానీ, మకర సంక్రమణం నాడు కానీ, దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రమణంలో కానీ, లేదా ఇంట్లో పితృతిథులు వస్తూ ఉంటాయిగా తద్దినాదులు, అటువంటి తిథులలో కానీ ఒక ఉత్తమునకు యథాశక్తిగా ఒక గుమ్మడికాయతో పాటు కూష్మాండదానం అంటాం అన్నమాట, కూష్మాండం. ఈ రకమైనటువంటి గుమ్మడితో పాటుగా వస్త్రములను పెట్టి కొంచెం కించిత్ సువర్ణాన్ని అందులో శక్తిగా పెట్టి దానం చేసినట్టయితే, అదే రోజున ఇంట్లో ఏకవారం అంటే ఒక్కసారి లలితా సహస్రనామ పారాయణ చేసినట్టయితే ఈ మొత్తం దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంకపోతే రాబోతోంది మనకి ఒక రెండు సంవత్సరాల్లో దుర్దశ పడుతుందటండి భారతదేశానికి ప్రస్తుతం. ఈ విపత్కర పరిణామ స్థితి ఎలాంటిది అంటే, ఇందులో ఉండేటటువంటి భారతదేశంలో ఉండేటటువంటి ఋషి సంప్రదాయానికి చెందినటువంటి ఉత్తములు మరణిస్తూ ఉంటారట, యోగాభ్యాస తత్పరులు మరణిస్తూ ఉంటారట, జ్ఞానులైనటువంటి వాళ్ళకి విలువ నశిస్తూ ఉంటుందట. పెద్ద వయస్సు వచ్చినటువంటి వాళ్ళు ఎంతకాలం ఉంటారో చెప్పలేనటువంటి స్థితి అట. ప్రజాపాలకులలో ఘోరమైనటువంటి కుట్రలు కుతంత్రాలు వెలిదేరి ఈ దేశాన్ని పరదేశస్తుల పాలు చేస్తారట. ద్వేషభావాలు అంతకంతకీ పెరుగుతూ ఉంటాయట. ఇవి పెరిగే ముందు మానవులలో ఇలా 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 ప్రవర్తిస్తారు అని చెప్పాడండి పురాణంలో. ఏమేం పనులు చేయడం వల్ల, లేక ఏ ఏ పనులు చేసేటటువంటి వారు లభించడం వల్ల మనకు వస్తుంది అంటే, నదీ స్థల ఆక్రమణలు. నది ఒడ్డున ఉండేటటువంటి స్థలాలలో ఎవడైనా ఆక్రమించుకుని ఇళ్ళు కట్టుతూ ఉన్నప్పుడు మనకు రాబోయేటటువంటి కాలంలో ఇవి వస్తాయట. కాలువ ఒడ్లు ఆక్రమించుకుని ప్రవహించేటటువంటి నదీ జలాన్ని పక్కన కాలువ రూపంలో ప్రవహిస్తూ ఉంటే దాన్ని ఆక్రమించేసి అక్కడ ఏవైనా కట్టేస్తే ఆ దోషం మనకి తొందరలో వస్తుందని అర్థమట. అలాగే శ్మశానాది భూములలో ఎవరైనా నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉంటే ఈ రాబోయేటటువంటి కాలం గడ్డుకాలం అవుతూ ఉంటుందట. అంతేకాదట, విపరీతంగా జనులు పెరిగిపోతూ ఉంటారట నానాటికి. పరస్పరం హింసట, పక్కవాణ్ణి త్రోసి తానొక్కడే ముందుకు పోవాలనే కోరికట, వాహనములు అంటే ఈ పెట్రోల్ వాహనాలు డీజిల్ వాహనాలు పెరిగిపోతూ ఉంటాయట. ఆకాశ గమనాదుల మీద ప్రతి వాడికి ఉత్సాహం పెరుగుతుందట. ఇంతేకాదు, రాబోయే 5 సంవత్సరాల కాలంలో చంద్ర మండలం మీద కూడా నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని కట్టడానికి అక్కడ ఒక శంకుస్థాపన చేస్తారట. ఆ శంకుస్థాపన చేసిన తక్షణమే ప్రపంచంలో ఉత్తమమైనటువంటివి ఆయుధంలో, ఆయుధ సామగ్రిలో, అణుశక్తిలో అని పిలువబడేటటువంటి దేశములు యుద్ధానికి సంకల్పిస్తాయి. ఆ యుద్ధం 7 ఏళ్ల పాటు భీకరంగా సాగుతుంది. ఆ తరువాత 2010 సంవత్సరం నాడు మనందరం ఏమని చెప్పుకుంటామో తెలుసా? ఎవరైనా మిగిలితే, ఆ మిగిలేటటువంటి వాళ్ళు ఒక పుట్ట తీగలతోటి దీపాలు వెలిగేవిట. దీపం చవురు లేకుండా అంటే కరెంట్ ఉండేదిట. ఆకాశంలో ఎగిరే విమానాలు ఉండేవిట. నేల మీద చక్కగా చమురు పోస్తే పెట్రోల్ పోస్తే వెళ్ళే వాహనాలు ఉండేవిట అని చెప్పుకుంటారు. ఈ ప్రగతి మొత్తం విధ్వంసం అవుతుంది. 2010 నాడు ఈ కరెంటు మొదలైనటువంటిది ఉండదు. జనాభా ఇవాళ ఉండేటటువంటి వాళ్ళలో 1/4 వంతు ఉంటారు భూమండలం మొత్తం మీద ఉండే జనాభాలో. మరొక విశేషం కూడా చెప్పాడు, మనం చాలా అదృష్టవంతులం. ఈ భారతదేశమే రాబోయే కాలంలో మొత్తం భూమండలాన్ని మళ్ళీ పరిపాలిస్తుంది. ఇక్కడ కృతయుగ ధర్మాలు కూడా వేళ్ళూరుకుంటాయి. ఇక్కడ ఆ 2010 నాడు ఎవళ్ళు మిగులుతారు అనే విషయాన్ని మనకి వేదవ్యాసుల వారు చాలా చక్కగా విపులీకరించారు. అది ఏమిటి అంటే, ఎవడిలో స్వకులాపేక్ష ఉండదో, తన కులము అనే పక్షపాతం ఉండదో, ఎవడిలో ఇతరుల మీద ద్వేషభావం ఉండదో, ఎవడిలో ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి ఈర్ష్య రాదో, అటువంటి వాళ్ళు ఉత్తములు అనిపించుకుంటారు. ఇంకా ఈ కాలంలో అండి సత్యం చెబుతున్నాం. అదేమిటి అంటే, ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇక్కడ ఉదాహరణగా ఇచ్చారు. ఇంకా చాలా ఉంది కాబట్టి అందులో వస్తూ ఉంటాయి పరంపరగా మనకి ఇందులోకి బయటపడ్డానికి. అందులో ఈ ఒక్క శ్లోకాన్ని ఆణిముత్యంగా చెప్పారు. ఈ శ్లోకాన్ని అనునిత్యం జపించేటటువంటి వాడి రాబోయేటటువంటి తరానికి నేతృత్వాన్ని వహిస్తాడట. 2010 సంవత్సరం తర్వాత కూడా తాను మూలస్తంభంగా నిలవగలుగుతాయట. ఏమిటా శ్లోకము అంటే, ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత శ్రీషోడశాక్షరీ విద్య. ఇది శ్లోకం. ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత అనేటటువంటి శ్లోకం ఏదైతే ఉన్నదో, ఈ శ్లోకాన్ని త్రిసంధ్యం పఠేందర మూడు వేళల, 6 గంటలకు, 12 గంటలకు, తిరిగి 6 గంటలకు, ఈ వేళ తప్పకుండా ఎవడు తన జీవితకాలంలో 90 రోజుల పాటు మధ్యలో అడ్డం వస్తే అడ్డాలు లెక్క చేయకూడదు, తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేయటమే, 90 రోజుల పాటు విడవకుండా 6 ఉదయం, 12 సాయంకాలం, 6 వేళల ప్రతి సమయంలోనూ 3 సార్లు తప్పులు జపిస్తాడు, అటువంటి వాడు రాబోయే కాలానికి మహాపురుషుడవుతాడు. ఇటువంటి శ్లోకాన్ని, ఈ శ్లోకాన్ని పారాయణ చేసేటటువంటి వాడి కేసి కలిపురుషుడు భయంతో చూస్తాట, దడదడ వణిగిపోతాట. వాడి చేతిలో ఒక ఆయుధం ఉన్నది, ఒక భయంకరమైనటువంటి సోలం. ఈ సోలంతో ఎప్పుడు ఎవడిని పొడిచి వాడిలో దూరిపోదామా అనుకుంటాడు ఆ కలిపురుషుడు. అటువంటి వాడు ఈ శ్లోకాన్ని ఈ త్రిసంధ్యాకాలములలోనూ పఠించేటటువంటి వాడు జోలికి పర్ర పాటన కూడా రాడు, దడిసిపోతాడు. కాబట్టి ఈ శ్లోకాన్ని లలితా సహస్రనామంలో ఉన్నది, ఇది 90 రోజుల పాటు 3 పూట్ల కూడా పారాయణం చెయ్యండి, చేసి దాని ఫలితాన్ని తప్పనిసరిగా పొందండి. ఎందుకంటే మహర్షి వేదవ్యాసులు వారు చెప్పారు, ఇది మీరు నేను చెప్పుకున్న మాటలు కావు. ఆనాడు ఆయన రాబోయే విషయాన్ని తన దివ్య దృష్టితో వీక్షించాడు. విష్ణువంశ స్వరూపుడు గనుక ఆయన, సాక్షాత్తు నారాయణమూర్తి ఆయన. వ్యాసో నారాయణో హరిహి, వ్యాసుడంటే సాక్షాత్తు నారాయణ స్వరూపుడు శ్రీ మహావిష్ణువు. ఒక ఆయన చెప్పాడు, గొప్ప పండితుడు, వ్యాసో నారాయణో హరి, వ్యాసుడు నారాయణుడు అనుకుంటే హరి అంటాడు వీడు. ఒక్కొక్కడు ఒక్కో రకం పాపం, ఏం చేస్తాం, ఎవరి స్థాయికి తగినట్టుగా వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వేదవ్యాస మహర్షి చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకుంటే ఈ దోషం నుంచి బయటపడచ్చు. ఇంకా గొప్ప గొప్ప విశేషములైనటువంటి వాటితో రేపటి రోజు కూడా మనం ఇలాగే సమయానికి 6:30 కార్యక్రమానికి అందుకుందాం. ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు, అంతకంతకీ అనూహ్యమైనటువంటి విషయాలు కొన్ని ఇందులో చెప్పారు. అవన్నీ కూడా తెలుసుకుని ఆ భగవతి యొక్క కృపా కటాక్షాలు మనం పొందుదుముగాక. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.